గీత రెండో అధ్యాయం 58 శ్లోకం. వ్యాసమర్తే చాయం కూర్మాంగాని వసరస ఇంద్రియా ఇంద్రియాదేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కావ్యాలు తన అవయవాల్ని లోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియ భోగముల నుంచి ఇంద్రియాలను మరలించువాడు పూర్తి జ్ఞానమునందు స్థిరముగా ఉన్నవాడు. చెప్పండి, కావ్యాలు తన అవయవాల్ని లోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియ భోగముల నుంచి మరలించువాడు పూర్తి జ్ఞానమునందు స్థిరముగా ఉన్నవాడు. తాత్పర్యం, తాను కోరిన రీతిలో తన ఇంద్రియాలని నియంత్రింపగలుగుట యోగికి, ఆత్మదర్శి అయిన వాడికి, భక్తునికి పరీక్ష అయి ఉన్నది. సాధారణ జనులందరూ ఇంద్రియాలకి దాసులై బతుకుదురు. యోగి ఎట్టి స్థితిలో ఉండుననేది చెప్పబడింది. ఇంద్రియాలని విషసర్పాలతో పోల్చబడినవి, అవి ఎప్పుడూ అడ్డు లేకుండా విచ్చలవిడిగా వర్తించగోరును. యోగి అయిన వాడు సర్పముల వంటి ఇంద్రియాలని అణుచుట ఎందు శక్తిశాలి అయి ఉండవలను యథేచ్ఛగా వర్తించడుగా అతడు ఎప్పుడూ అనుమతించడు. నిషేధింపబడిన కర్మల గురించి, ఆమోదించబడిన కర్మల గురించి పలు విధములైన ఉపదేశాలు శాస్త్రములందు కలవు. ఇంద్రియ భోగం నుంచి దూరంగా ఉండి నిషిద్ధ కర్మలు ఆమోదయోగ్యమైన కర్మలు తెలుసుకుంటకు చైతన్యము తెలియజేయను. తాబేలు చక్కటి ఉదాహరణ. తాబేలు తన అవయవాల్ని లోపలికి లాక్కోవడం, అవసరమైనప్పుడు ఏదైనా కార్యం కొరకు బయటకు ప్రదర్శించ చేయను. అదేవిధంగా కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంద్రియములు కేవలం భగవంతుడి సేవ కొరకు బయటకు వచ్చును. అన్య సమయాల్లో ఇంద్రియ తృప్తి కొరకు అతను సుముఖముగా ఉండడు. కృష్ణ భగవంతుడి సేవ కొరకు ఇంద్రియములను వినియోగించమని ఇచ్చట అర్జునుడు ఉపదేశింపబడుతున్నాడు. ఇంద్రియములను కృష్ణ భగవంతుడి సేవ అయిందే నిలుపవల్లని ఆబేలు ఉపమానముతో పోల్చి తెలపబడింది. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే. హే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార త్రిగతాది గౌరవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాత్రం తెలివితేటలు ఉన్న వాళ్ళకైనా కూడా ఇది ఒక తప్పదు. ఇక్కడ దొరికేటువంటి సుఖాలు మానవులకి దొరికేటువంటి సుఖాలు అవి అనేకమైనవని, ఆ సుఖాల కోసం మనం ఎంతో కష్టపడాలా, సంఘర్షణ పడాలా, కొద్దిగా కానీ కష్టపడ్డారు. ఏ రకంగా మనిషి రోజంతా కష్టపడి డబ్బులు సంపాదించి అతను తాగి పండుకున్నట్లయితే, తాగి పండుకుంటే పర్వాలేదు, తాగి గొడవ పెట్టినట్లయితే, అంటే రోజంతా కష్టపడ్డాడు కానీ ఆయన దొరికేటువంటిది ఏమంటే తాగి గంట గంటన్నర అతని మైక ఉంటుంది మత్తు, ఏదో సుఖపడుతున్నాను, బాగా డబ్బు పాడైంది, ఆరోగ్యం పాడైంది, పరుగు పోగొట్టుకున్నాడు, అది జీవితంలో తన బాధ్యతల్ని అతను నిర్లక్ష్యం చేస్తాడు. అన్ని సుఖం ఎలాంటిది అనేటువంటిది క్షణికమైంది అని చెబుతారు. ప్రతి మనిషి తప్పదు, పరిణామాలు ఎన్నో ఉంటాయి, రకరకాల కాంప్లికేషన్స్ దొరికేది చాలా అల్పమైనటువంటి సుఖం, తర్వాత దాని పరిణామాలు దారుణంగా ఉంటాయి. సుఖాలు ఏదైనా కూడా జీవితంలో ఏం చేయకుండా ఉంటాడా? మనకి ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, భోగాలు, అవి కోసం ప్రయత్నించడం అంత జీవితాన్ని, అంటే ఇంద్రియ సుఖాలు కుక్కలకి పిల్లలకు కూడా దొరుకుతున్నాయి. మనిషి అమూల్యమైనటువంటి మానవ జీవితాన్ని దానికోసం వెచ్చించినట్లయితే తిరిగితే అట్లా అనిపించుకోదు. కానీ మరి ప్రపంచం అంతా కూడా దానికే గురవుతున్నారు, ఎరవుతున్నారు. ఎందుకు? మీరు అదేదో పొరపాటును ఒకసారని కూడా కాదు, ఎన్నో మాటలు అయినా కూడా. ఒక మన ఆచార్యుడు అన్నాడు, ఈ ఇంద్రియ భోగాలు అనేటువంటివి మామూలుగా ఒక రకంగా మనం ఇంద్రియ భోగాలని మన ఇంద్రియాలు కొన్ని డిమాండ్ చేస్తున్నాయి, బీడి తాగాల, సారాయి తాగాల, మాంసం తినాల, సినిమా చూడాల, దానికి సంబంధించినటువంటి ఇంద్రియ భోగాలు ఇవన్నీ ఇంద్రియాలు డిమాండ్ చేస్తున్నాయి. మామూలుగా మన దగ్గరికి ఏమైనా అడుగు తినేవాడు వస్తే అతనికి ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే అతను వెళ్ళిపోతాడు తీసుకుని. అతను ఏం చేస్తాడు, ఇతనికి ఇచ్చే స్వభావం ఉంది అని చెప్పి ఆయన తన లిస్టులో పెట్టుకుంటాడు. వాడికి డబ్బులు అవసరమైనప్పుడు అలా మనం కూడా, వాడు అడుగు తినేవాడు కావచ్చు, అడుగు తినేవాడు కాకపోవచ్చు, మనం కూడా రథయాత్రలు వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం. భగవంతుడు సరే అక్కడ వాడు తప్పుడు భోగాల కోసం చీటలు పేకలు ఆడడానికి, బీడీలు తాగడానికి, మనకి ఎవరైనా గౌరవంగా మాట్లాడి డబ్బులు ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ మనకి ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా ఫెస్టివల్ దేనికి డబ్బులు అవసరం, వెంటనే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయేస్తే ఆయన ఇస్తాడని తెలుసు కాబట్టి. ఇలా ఇంద్రియ భోగాలు ఇంద్రియాలు వాటి పూర్వజన్మ యొక్క అలవాట్లు. అందరికీ ఇంద్రియాలు ఒకే విధంగా డిమాండ్ చేయట్లేదు. ఎంతోమంది బీడీ లేకుండా ఉండలేరు, కానీ అసలు ఆ బీడీలో దొరికే సుఖం ఏంది మరి తెలియదు. అది అందరూ కూడా ఎంతోమంది మాంసాహారం తింటున్నారు. తిననటువంటి వాళ్ళకి ఇంత నీచమైనటువంటి ఇంత పాపమైనటువంటి పని ఏం దొరుకుతుంది వాళ్ళకి? మాంసం తిని వాళ్ళు మర్చి ఇంత ఘోరమైనటువంటి మాంసం తిన్నారంటే అదే జంతువు జన్మ ఎత్తాలా? మనం కూడా ఎగ్గురే జన్మ మేక జన్మ ఎత్తాలా? మన గొంతు కూడా ఉపయోగపడుతుంది. ఒకటి వచ్చి అందంగా బతకడానికి వీలు కాదు, ఎందుకంటే దానికి చేసింది మన మీద కూడా కర్మ సిద్ధాంతం అనుసారం ఇతరులకు మనం ఎలాంటి పరిస్థితులు కలిగిస్తే మనం కూడా అదే కలిసినటువంటి వాడు ఎవరు పశు జన్మ ఎత్తాలని మనకి తెలుసు. పశు జన్మ పెడితే ఏ రకం మనకి స్వతంత్రం అనేది ఉండదు, ఎలాంటి గడ్డి తిని బతకాల అపమానం చేసినటువంటిది. కానీ మనం చేసిన పనులకి గొర్రె జన్మ మేక జన్మ పెట్టి గడ్డి తిని బతకాల్సి వస్తుంది. వన్ స్టార్ హోటల్లో లేదా మంచి జీవనశాలలో రకరకాల వంటలు తినేటువంటి వాళ్ళం కేవలం రోజంతా గడ్డి తిని బతకాలంటే అదేమన్నా ప్రమోషన్ విషయాన్ని కలిగించే విషయమా? ఆయన కూడా మనుషులు జంతువు జన్మెత్తేందుకు గడ్డి తింటున్నారు. ఇందువాళ్ళు జంతువు జన్మెత్తిన తర్వాత వాళ్ళు మనిషిగా ఉండి ఎలా పూరీలు తినారు అలవా తినాలి అని మర్చిపోతారు. ఏదైనా దానికి సహజంగానే అనిపిస్తుంది. మనం ఊహించవచ్చు నేను గడ్డి తినే పరిస్థితి నాకు కలిగిందంటే అది ఎంత దారుణమైన పరిస్థితి. అందరికీ గులాబ్ జాములు రసగుల్లాలు పెట్టి ఒక ఆయన గడ్డి పెడితే ప్లేట్లు అంటే వచ్చే మనుషులు ఇంద్రియ సుఖాలకి వాళ్ళు బానిసలై దానివల్ల కలిగేటువంటి దారుణమైనటువంటి పరిణామాలని వాళ్ళు చెంచుకోవటం లేదు. మనిషి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే ఇంద్రియాల యొక్క స్వభావం అంట. ఇంద్రియాల యొక్క స్వభావం వాటికి మనం ఎంత అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అది ఇది అనుభవిస్తే మన ఇంక విసుగు వస్తుంది, మోహం వస్తుంది, ఇంకా మనం ప్రశాంతంగా కూర్చొని భయం చేస్తుంది. కానీ అది అనుభవం లేనటువంటి వాళ్ళ ఆలోచన. నేను భగవద్గీత శ్లోకంలో రెండో అధ్యాయంలో ఆయన చదువుతున్న 71వ శ్లోకం, రెండో అధ్యాయంలో 72 శ్లోకాలు ఉన్నాయి. 71వ శ్లోకంలో ఆపూర్వమాణ మచల ప్రవేశం సముద్రమేవా పూర్వమాణ మధ్య ప్రదేశం ఇతరమాప ప్రవేశం తద్దత్ కామాయం ప్రవేశం సర్వే ప్రశాంతి మాపనవతి నా కామాకామి. దాని అనువాదం ఎవరైతే ఇంద్రియ కోరికలు తల ఎత్తినప్పుడు వాడు అనుకునేది అనుభవిస్తే కోరిక తీరిపోతే ఇంక ప్రశాంతంగా ఉంటాము, లేదా కోరిక తీరితే ఇంక మనకే అయిష్టత కలుగుతుంది. కానీ ఆయన అట్లా కాదంటున్నాడు. ఇంద్రియాలకి ఇంద్రియ భోగాలు కలిగించినట్లయితే అది ఇంకా కావాలని బలహీనతగా తయారవుతుంది. ఎవరు ఏ ఇంద్రియానికి బానిసైతే ఆ ఇంద్రియాలు వాటికి అలవాటు అవడం వల్ల లేదా మనసు బలహీనపడడం వల్ల మళ్ళీ మళ్ళీ సందాలదు. దానివల్ల మనం ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాలని తెలిసినా కూడా మనిషి దాన్ని ఆ ఇంద్రియ భోగాల నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు ఈ శ్లోకంలో కృష్ణుడు చెబుతుంది, మనకి పూర్వజన్మల నుంచి ఇంద్రియ భోగాలు అలవాటైనాయి. పిల్లవాడు పుట్టంగానే అతనికి తిండి తిండి నేర్పించక్కల, పిల్లవాడు పుట్టంగానే ఆయనకి ఆకలి కలుగుతూ ఉంటుంది, తల్లి స్తనాలను అతను వెతుక్కుంటూ ఉంటాడు. అతను స్తనాల దగ్గరికి వెళ్ళాలా, పాలు తాగాల, ఎవరు నేర్పిస్తున్నారు అంటే మనకు అలవాటు ఉంది ఆల్రెడీ. అదేవిధంగా కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళకి చేసుకునే నేర్పించక్కల, వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారు నేను పెళ్లి చేసుకోవాలి, ఎవరు నేర్పించారు ఇవన్నీ. ఇవన్నీ మనకి ఎప్పటి నుంచి అంటే పూర్వజన్మల అలవాట్లు కూడా ఈ జన్మ ఇచ్చినా కూడా వదలటలేదు. ఈ జన్మలో మళ్ళీ అలవాటు చేసుకుంటే అంటే ఎప్పుడో మన 50 ఏళ్ళ క్రితం సారాయి తాగి 50 ఏళ్ళు గడిచిపోయినాయి, కానీ ఆ సారాయి వాసన ఆ తాగిన వాళ్ళని మనకి మళ్ళీ తాగాలనిపిస్తే వదిలేసి 50 ఏళ్ళు అయింది, కానీ మళ్ళీ పాత వాసన ఎంత ఒళ్ళు మరిచి బాధ్యత లేకుండా తాగే తప్ప తాగి పండుకోవడం మళ్ళీ మనకు వస్తాయి. ఇవన్నీ ఇతలు ఏంటి అండి ఒకసారి ఏంటి మర్చిపోయి తాగి పండుకుంటే సరిపోదా. అంటే ఏమన్నాడు ఆయన, దెబ్బడి లేవడం కష్టం, దెబ్బలు లేలుంటాయి మనం లేవాలా, మనం అసలు పడకుండా అంటే నడుచుకుని పోతూ ఉంటాం, కింద పడిన తర్వాత లేవడం కష్టం. అది అదే రకంగా మనకి అసలు అటువంటి అలవాటు లేదు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాంసం తినలేదు, బీడీ తాగలేదు, సారాయి తాగలేదు, మనకు అర్థం కాదు ఎందుకు వ్యక్తి నగలు అమ్మేసి ఇంత పెళ్ళాం పిల్లలు కొట్టి తిట్టి డబ్బులు లాక్కుని అంతవరకు ఎందుకు పోతున్నారు వాళ్ళు. అది తాగేవాడికి తెలుస్తుంది అతని మనస్సు అతన్ని ఎలా ఇబ్బంది పెడుతుంది. అయితే కానీ తత్కాలం అతను కొద్ది శాంతించలేడు. తాగేవాడు కాదు, ఆ తాగడం అనేది ఒక తప్పుడు అలవాటు. మనకి ఏదైనా స్వీట్లు తినే అలవాటు, మనకి ఏదైనా తెల్లారుదా నిద్రపోయే అలవాటు ఉంటే మనం దాంతో ఎంతో పోరాడాల్సి వస్తుంది ఆ అలవాటు నుంచి బయటపడడానికి. మామూలు అలవాట్లే, సారాయి బీడి మాంసం అంటే మనకి తెలియదు అనుకోవచ్చు, కానీ ఇంద్రియ భోగాలంటే అవే కాదు. ఉదాహరణకి జిలేబీ మనం తినచ్చా తినకూడదా, జిలేబీ నైవేద్యం పెట్టకపోతే తినకూడదు, నైవేద్యం పెడితే తినచ్చు. అంటే జిలేబీ తినచ్చా తినకూడదా, నైవేద్యం పెడితే తినచ్చు, నైవేద్యం పెట్టకపోతే తినకూడదు. కానీ నాలుగేటంతా ఆలోచించదు, నాలుక జిలేబీ టేస్ట్ కావాలా, కాబట్టి నైవేద్యం పెట్టకపోయినా కూడా ముందుకెత్తా ఉండండి కదా. ఈ రకంగా ఇంద్రియాలని సర్పాలతో పోల్చాడు. ఇంద్రియాలను సర్పాలతో ఎందుకు పోల్చాడు ఇక్కడ ప్రభుపాద? ఇంద్రియాలను సర్పాలతో పాయిజనస్ స్నేక్ ఎందుకు పోల్చాడు? మనం ఎదగాల్సింది ఆధ్యాత్మికంగా, మనం పొందాల్సింది శాశ్వతమైనటువంటి అమితమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని. కానీ ఈ కర్మను కాటేసినట్లయితే మనం ఆధ్యాత్మిక జీవితం ప్రతి అచేతనంగా ఉండిపోతాం. మనం మామూలు వ్యక్తులు ఎవరికి ఆధ్యాత్మిక చనిపోయారు అన్నట్లుగా. ప్రభుపాద ఆయన అనేవాడు ఎవరైతే ఆధ్యాత్మిక బతకడం లేదో వాళ్ళు బతికి కూడా చనిపోయిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు శరీరం కోసం బతుకుతున్నాడు. శరీరం అంటే ఆల్రెడీ డెడ్ మ్యాటర్, శరీరాన్ని డెడ్ మ్యాటరే కదా. శరీరంలో జీవం లేదు అంటే శరీరం కోసం బతుకుతున్నటువంటి వాడు అతను జీవశ్యం లాగా ఆల్రెడీ డెడ్, అతను అంటే అతను చావడానికి తయారవుతున్నాడు, దుఃఖాలకి తయారవుతున్నాడు. వాడి ఇంద్రియాలనే విష సర్పాలతో పోల్చాడు. అంటే కేవలం మనిషి మాత్రమే అతను ఆధ్యాత్మిక జీవితాన్ని గడపగలడు, కానీ మనకి ఇంద్రియాలు కాటేసినాయంటే మనం కేవలం పశువులాగే జీవితాన్ని గడిపేస్తాం. పుట్టింది మనిషిలాగా, కానీ జీవితం అంతా కూడా పశువులాగా గడపం. అప్పుడు మనకి మానవ జన్మ జరిగి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ శ్లోకంలో ఒక యోగిని తాబేలుతో, తాబేలు దానికి పైన గట్టి పెంకు, తాబేలుకి పైన డిప్ ఉంటుంది కదా, లోపల మెత్తటి అంగాలు ఉంటాయి, తలకాయ కాళ్ళు చేతులు మెత్తగా ఉంటాయి. తలకాయ మీద కొట్టామంటే వెంటనే వస్తుంది అది. తలకాయ మీద కొట్టడానికి పోతే తలకాయ లోపల తీసుకుంటే దాని డిప్ మీద కొడితే, డిప్ మీద కొడితే దానికి రాయి మీద కొట్టడానికి ఏం కాదు. అలాగే మనం అహంకారంతో ఉన్నట్టయితే, ఒక వ్యక్తి అహంకారంతో ఉన్నట్టయితే చిన్న చిన్న సిల్లీ విషయాలకి, చిన్న చిన్న విషయాలకే మనం పెద్ద దాన్ని పెద్ద సమస్యలు అవుతారు. అహంకారం లేకపోతే అసలు సమస్య మనం కల్పించుకోవాల్సిన అవసరం లేదు. అహంకారం అనేటది వాడు ఏదో మీరు అంటానికి నువ్వు అంటాడు, ఇది నాలంటే నువ్వు అంటావు, కదిలిపెట్టాడు, గౌరవించలేదు. నువ్వు ఎవడైతే నాకేమే వాడి గమ్ము తగ్గట్టుగా ఒకటే పని పెట్టుకుని నువ్వు అన్నాడంటే దానికి జవాబు కూడా వాడి దగ్గర ఉంటుంది. నువ్వు పెద్దాడు అయితే నాకేమే, నా ముందు నువ్వే అంటే ఇచ్చి కలలేదు, నేను బతకాలి తెలుసుకోవాలి స్థితికి వస్తాడు. విషయం ఏంటంటే నువ్వు నాకు నువ్వు బతకాలలేదు, నేను బతకాలి తెలుసుకోవాలి, అంతవరకు వెళ్ళిపోయింది, ప్రాణాలు దాకా వెళ్ళిపోయింది. విషయం ఏంటంటే విషయం ఏంటి అక్కడ, నువ్వు పట్టించుకోకుండా పోతే ప్రశాంతంగా బతుకుతావు, నువ్వు వాడిని హత్య చేసేసి జైలుకి వెళ్ళి కూర్చుని అది నీకు ఊరి శిక్ష పడి అది నువ్వు అందువల్ల అయిందంట. ఇంద్రియాలని ఒక యోగిని, యోగి భక్తుడు, యోగి అధ్యాత్మవాది, చూడ్డానికి వేరు వేరు పదాలాగా ఉన్నాయి, కానీ అంతా కూడా ఒకటే. ఎవరినైతే యోగి అంటాం అంటే భక్తుడు కానటువంటి వాడు యోగి కాలేడు. అంటే యోగి అంటే భగవంతుడితో సంబంధం ఉన్నవాడు. ఏదో ఆసనాలు వేసి తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తి వాటన్నిటి ఉద్దేశం నువ్వు భగవంతుడికి సంబంధాన్ని పెట్టుకోవాలి. వెనకాల పేపర్లు అంతా వచ్చింది డికే అయ్యంగార్ అని చెప్పి, ఆయన పెద్ద యోగి ప్రపంచ దృష్టిలో, మన దృష్టిలో కాదు, మన దృష్టిలో ఆయన కోతిలాగా కింద పైకి కిందకి వెళ్ళాడుతూ ఉంటాయి, మన వల్ల కాదు. అటు యోగులు ఆ రకమైన ఆసనాలు వేయచ్చు, కానీ అతను యోగాసనాలు కేవలం మనసుని ఇంద్రియాలని శుద్ధం చేసుకోవడానికి పద్ధతి. శుద్ధం చేసుకున్న తర్వాత అది మళ్ళీ మలినం కాకుండా ఉండాలంటే వాటికి వ్యాపకం చేయాలి. ఇప్పుడు సినిమాలు చూడడం వదిలిపెట్టాము, హోటళ్ళు తినడం వదిలిపెట్టాము, కానీ మనం కళ్ళు మూసుకుని కూర్చోలేదు కదా, నోరు కట్టుకు కూర్చోవాలా, బతకడానికి తినాలా, బతకాలంటే చూడాలి కూడా. మనం సినిమాలు చూడడం వదిలిపెట్టి కానీ మనం భగవంతుడి విగ్రహాన్ని చూడాలా, భగవంతుడి పుస్తకాలు చదవాలా, అది చూస్తే అలవాటు ఇట్లా మార్చుకోకపోతే సినిమాలు వదిలిపెట్టావు, నువ్వు సినిమాలు చూసి తలకాయ చెడిపోతుంది, అటు సినిమాలు వదిలిపెట్టావు. కానీ మరి సినిమాల దగ్గర వదిలిపెట్టే మరి తలకాయని ఎక్కడ పెట్టాలో తెలియకపోతే అది ఎన్నాళ్ళు అక్కడ కలుగుతున్న ఆకర్షణ తట్టుకోగలదు. అంటే ఆకర్షణ కంటే మంచి ఆకర్షణ మనం ఇవ్వాల. సినిమాలో కలిగేటువంటి సుఖం కంటే ఎక్కువ సుఖం కలిగేటువంటి పరిస్థితి ఇస్తే మనం ఆటోమేటిక్గా మనం అసలు ఫ్రీ టికెట్ ఇస్తే సినిమా పోయా అది పడమటి కాలండి. అక్కడ కొవ్వులో కావాలి అందరూ మాట్లాడు. కానీ మన రథయాత్ర బ్యానర్లు కనబడుతున్నాయి పెద్ద పెద్దవి, దాంతోపాటు అక్కడక్కడ చాలాసార్లు పడమటగాలు నాకు అర్థం కాదు. పడమటగాలు ఏంటి, అక్కడ కింద రాసి పడింది. కారులో పోతుంటే కారు ఆఫ్ చేయలేదు. నేను చేరి జిల్లా కోర్టు, ఆ కోర్టు క్యాంపస్లో ఒకటి, గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ ఒకటి, ఇక్కడ అక్కడ పడమటగాలు అడిగి ఏంది పడమటగాలు ఏంటండి, మన అంటే జగన్నాథ రథయాత్ర పడమటగాలు ఏమంటే చెప్పాయి. అది ఒక డ్రామా స్వామి, అది అందరికి బాగా నచ్చినటువంటి డ్రామా. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ప్రాంతాల్లో వాళ్ళు దీన్ని ప్రజల మనోరంజనానికి ఆయన తరఫున 40+ గవర్నమెంట్ డబ్బులు పెట్టి వాళ్ళు జరుగుతుంటే నెల్లూరులో కూడా, నెల్లూరు కావాలంటే పెద్ద సిటీ కదా, అయిపోయిందండి ఇక్కడ. అప్పుడు నా దృష్టి నేను మందిరంలో కూర్చున్నట్ట ఊళ్ళో తిరుగుతుంటే కనబడింది పడమటగాలు. అంటే నాన్న పడమటగాలు దానిలో ఆ డ్రామాలో ఏదైనా కూడా మనం సినిమా తీసినా డ్రామా తీసినా ఒక లక్ష్యం అనేది ఉన్నాడు. ఆ పడమటగాలని పేరు పెట్టాడు, దానిలో ఏమైనా హాస్యం ఉంటుందా మంచి భక్తుల్లాగా ఉన్నారు మాకు తెలుస్తా లేదు, కానీ దానికి మంచి పేరు వచ్చిందని మాత్రం తెలుసు అని చెప్తున్నాను. అంటే వచ్చే ఈ యోగిని లేదా ఆధ్యాత్మవాది భక్తుడు ఇవన్నీ కూడా వేరువేరు శబ్దాలు విషయం తెలియడానికి. ఆధ్యాత్మవాది అంటే క్రమశిక్షణ ఎంతమంది బతుకుతూ ఉంటారు, మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, స్టూడెంట్ కూడా ఎంత కష్టపడి చదువుతో సినిమాలు వదిలిపెట్టి అవి వదిలిపెట్టి మిలిటరీ వాళ్ళు జీవితాంతం ఎంతో కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎంతో కష్టానికి వచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆధ్యాత్మవాది అంటే వీళ్ళు ఈ కష్టాలన్నింటినీ ఆత్మను తెలుసుకుని ఆత్మానందం అనేది ఉందని తెలుసుకుని దానికోసం వీళ్ళు ఈ జీవితాన్ని ఇంత తపస్సుతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. క్రమంత కూడా రోజు 365 రోజులు టెన్షన్గా నిద్ర వదిలిపెట్టి మనం, అలాగే 365 రోజులు మనం అటు ఇటు పోకుండా ఇప్పుడు టీ కాఫీ లేకుండా అది లేకుండా ఇది లేకుండా మిలిటరీ వాళ్ళకంటే కూడా కష్టం. మిలిటరీ వాళ్ళు డ్యూటీలో వండుకొని చేస్తారు, డ్యూటీ దిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ తప్పుతాయి వండుకోవచ్చు. భక్తులకి 365 రోజులు ఎందుకు భక్తులు అధ్యాత్మవాది, వాళ్ళకి ఆ బుద్ధి కలిగింది, స్థిరమైనటువంటి సుఖం, నిజమైనటువంటి సుఖం, ఆ తర్వాత మనల్ని జన్మ మృతి బంధం నుంచి గట్టెక్కించేటువంటిది, అది కేవలం అధ్యాత్మవాదంతోనే మనకు కలుగుతుంది. కాబట్టి మన అధ్యాత్మవాదం మనకు తెలియడం వల్ల మనం ఈ రకంగా ఇంద్రియాలని భోగాల నుంచి వెనక్కి లాక్కుని బతకడానికి ప్రయత్నం చేస్తే అట్లా బతుకుతున్నా మేము మాత్రం ఆపన చేయకూడదు. అంటే యోగి చెప్పినట్టు బీకే అయ్యంగార్ ఇంత పేపర్లు చచ్చిన తర్వాత ఆయన ఇట్లా ఆయన 8 దశాబ్దాలు 87 అంటే ఆయన చిన్న వయసులోనే పూర్వజన్మ కర్మల వల్ల 15 ఏళ్ళకి మంచి ఎక్స్పర్ట్ యోగాసనాల్లో ఎట్లా కావాలంటాడు జాయింట్ అని ముడుచుకుని కింద పెట్టి పైన పెట్టి ఇట్లా పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచి ఆయనకి ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద పురస్కారాలు, ఎందుకంటే ప్రపంచంలో కూడా ఆయన యోగాకి ఆయన పేరు పొందాడు. అటువంటి వాడిని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది, ఈయన భారతీయుడైండి ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధి పొందినాడు. ఇదని మనం ఆలోచించాలి, పనికి మనం కోతిలాగా కింద పైన పడితే ఇస్తే భక్తులు ఎవరైతే నిజంగా అసలు వాళ్ళు మైండ్ కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకి ఇంకా ఎంత పెద్ద పెద్ద మనం పురస్కారాలు ఇవ్వాలి, అవార్డ్స్ ఇవ్వాలి. ఆయన చేసిందేం లేదు, కొచ్చేస్తలు చేశారు. దానికి ప్రపంచం అంతా కూడా ఆయనకి ఇంకా పనిచేస్తున్న వాళ్ళని వీళ్ళు వాళ్ళు కొత్తలు వీళ్ళు కొత్తలు కానీ అసలు యోగులు గుర్తుపెట్టే వాళ్ళకి అయోగ్యత కూడా లేదు. అసలు యోగులు గుర్తుపెడితే ఇట్లా కొచ్చేస్తలు చేసే వాళ్ళకి పద్మభూషణ్ పద్మశ్రీ ఎందుకు ఇస్తుంది? నిజానికి భక్తులకి కాదు. ఎవరైనా కృష్ణ మంత్రం అంటున్నాడంటే వెంటనే వాళ్ళని పెట్టి గవర్నమెంట్ వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళకి బిరుదులే వాళ్ళకి పురస్కారాలు ఇచ్చి తెలియదు మనం కూడా వెళ్ళలాగా తయారవ్వాలి. ప్రభుత్వం కూడా అట్లా చేయటంలే, పనికి మన వాళ్ళకి ఇస్తే తేలాలంటే మనం కూడా. కానీ మనం భాగవతం నుంచి గీత నుంచి నేర్చుకోవాలా? భగవంతుడు ఎవరిని గుర్తిస్తున్నాడు? భగవంతుడు ఎవరిని గుర్తిస్తున్నాడు? ఆయన ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక కార్యాలు ధ్వని అనేది మనం యోగి అయినటువంటి వాడు నోరు మూసుకు కూర్చోడు. పనికి మాలిన మాటల విషయంలో ఆయన నోరు మూసుకు కూర్చుంటాడు. అందరి గురించి అంటే ఆయన రోజంతా కూడా మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల వినేవాళ్ళకి వాళ్ళ పరివర్తన వస్తుంది. ఈయన భగవంతుడి గురించి చింతన చేస్తున్నాడంటే రోజంతా ఆయన ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. భగవంతుడు
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ.